अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्।
సద్గురువుల అనుగ్రహంతో మనం ప్రారంభించుకున్న మండల దీక్ష కార్యక్రమంలో ఆరో రోజులో గడుగుపెట్టాం. ఈ మధ్యన ఎక్కువ మందికి ఈ మండల దీక్ష వెనక ఉన్న అంతరార్థం ఏంటి, అసలు ఎప్పుడు ప్రారంభమైందని ఒక అనుమానం. ఒకళ్ళిద్దరైతే ఫోన్లేని పక్కన పెట్టేవాడిని కానీ హేమహేమలు నిత్యం పురాణం చెప్పేవాళ్ళు కూడా అడిగారు. పౌరాణిక ప్రసిద్ధులు అడిగాక సమాధానం చెప్పకపోతే లాభం లేదు. అత్యంత ప్రాచీన కాలంలో శివుడు అమ్మవారు ఇద్దరూ కూడా 8 రూపాలు ధరించారు. ఇప్పటికి కూడా అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం అష్టమూర్తి. రోజు చూస్తున్నారుగా లలితా సహస్రనామంలో అష్టమూర్తి, రజాజైత్ర లోకయాత్ర విధ అయిన అందులో అష్టమూర్తి అని అమ్మవారు 8 రూపాయలు ధరించింది. ఈ 8 రూపాయలతోటి అమ్మవారు ఏం చేసింది, మళ్ళీ 5 పనులు చేసింది. ఒకటి ఏమిటంటే సృష్టి. అప్పుడు ఆవిడ బ్రహ్మరూపంలో ఉంటుంది, అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప. బ్రహ్మరూపంలో ఉంటుంది, అప్పుడు ఆవిడ సృష్టి చేస్తుంది. అమ్మవారు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మరూపంలో ఉంటుందని అంతరార్థం. సృష్టి చేసేది ఆ తల్లి. రెండోది ఏం చేస్తుంది, పుట్టించడమే కాకుండా పుట్టించిన వాడికి ఎంత అన్నం పెట్టించి పోషించాలి. పోషించేటప్పుడు ఆవిడ గోవింద రూపంలో ఉంది. గోప్త్రి అంటే పోషించునది. అమ్మవారు మనకి అన్నం పెట్టి పోషిస్తోంది. ఈ పోషించేటప్పుడు గోవింద రూపిణి, గోవిందుడి రూపంలో ఉన్నది. ఆ తర్వాత మూడవ పని సంహారం చేస్తోంది. సంహారం చేసేటప్పుడు ఏం చేస్తోంది, రుద్రుడి రూపంలో ఉంటుంది. సంహారిణి రుద్రరూప. నాలుగవ పని వెనక్కి తిరిగి తీసుకొని పోవుట. ఎక్కడ నుంచి మనల్ని ఇక్కడికి పంపిందో అక్కడికి తీసుకుపోతోంది. దానికి తిరోధానము అంటే వెనుకకి తిరిగి వెళ్ళుట. అప్పుడు ఆవిడ ఈశ్వరి అనే రూపంలో ఉంటుంది. తిరోధానకరి ఈశ్వరి అంటే తిరోధానకరి ఈశ్వరి, తిరోధానమును చేయునప్పుడు ఈశ్వరి రూపంలో ఉన్నది. ఇంకా చిట్ట చివరిది ఏంటి, మళ్ళీ వెనక్కి వెళ్ళాక కూడా మళ్ళీ ముందుకు వస్తాం, ఇదే జన్మ, పునరపి జననం పునరపి మరణం. ఇది లేకుండా కొంతమందిని అనుగ్రహిస్తుంది, శాశ్వతంగా తన పరివారంగా అట్టే పెట్టుకుంటోంది, దానికి అనుగ్రహము అని పేరు. అప్పుడు ఆవిడ సదాశివ రూపంలో ఉంటుంది, అందుకని అమ్మవారిని సదాశివ అనుగ్రహద, సదాశివ అనుగ్రహద. మొత్తం ఎన్ని పనులు చేస్తుందన్నమాట, పంచకృత్యపరాయణ, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్యపరాయణ. ఈ ఎనిమిది మూర్తులతో పంచకృత్యములు చేస్తే 8540 అయ్యింది. అందుకని అప్పటి నుంచి దేవతలంతా కలిసి అమ్మ అష్టమూర్తుల రూపంలో ఒక్కొక్క మూర్తితో ఒక్కొక్క 5 పనులు చేస్తూ 8540 కార్యక్రమాలు నిర్వహిస్తున్నావు. ఈ 40 మా శరీరములో ధాతువుల రూపంలో ప్రవహిస్తోంది. కృతజ్ఞతగా ఇక మీదటి నుంచి నీకు పారాయణలు, ప్రవచనాలు, పురాణాదులు అన్నీ కూడా మండల దీక్షతో చేస్తాము అన్నారు. అన్నవాళ్ళు వసింజాది వాగ్దేవతలు, అందుకని స్వాయంభవ మనువు కాలంలో ఈ మండల దీక్ష పుట్టిందనమాట. అమ్మవారి 8 మూర్తులు, ఆవిడ 5 కృత్యముల యొక్క గుణకారంతో ఏర్పడింది. శివుడు కూడా అష్టమూర్తి, ఆయనకి 5 ముఖాలున్నాయి, అందువల్ల కూడా ఈశ్వరుడికి కూడా ప్రీతిపాత్రంగా మండల దీక్ష పుట్టింది. ఇక అది చరాచర జగత్తంతా నడుస్తోంది. అనగా మనం ఈ 40 రోజులు దీక్షతో పురాణాలు వింటే, శ్రద్ధగా ఆసక్తితో వింటే, అటువంటి వారు అష్టమూర్తుల అనుగ్రహం పొందుతారు, పంచకృత్యాల నుంచి విముక్తి పొందుతారు, శాశ్వత కైవల్యం లభిస్తుంది అన్నారు. దేనికైనా మన శ్రద్ధ. మహాభాగవత మహిమలో ఏం చెప్పారు, పురాణం సప్తాహ దీక్షతో భాగవతం చాలామంది విన్నా కొద్దిమందికే విమానాలు వచ్చి వైకుంఠానికి వెళ్ళారు, మిగతా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అలాగే అందరూ విన్నా వారి వారి శ్రద్ధల్ని బట్టి వారికి ఫలితాలు వస్తాయి. మొట్టమొదటిగా మండల దీక్షతో సంపూర్ణ రామాయణము, హనుమద్వైభవము ఈ రెండూ చెప్పినవాడు విన్నవాడు కూడా పరాశరుడే. ఆ తర్వాతే ఇక మిగతా వాళ్ళంతా రామాయణం దగ్గర, మిగతా వాటిని పక్కన పెట్టండి. రామాయణాన్ని మండల దీక్షతో మొట్టమొదటి చెప్పినవాడు పరాశరుడే, విన్నవాడు మైత్రేయుడు. అలాగే సంపూర్ణ హనుమద్వైభవం కూడా విన్నవాడు మైత్రేయుడు, చెప్పినవాడు పరాశరుడు. ఆ తర్వాత ఎవరెవరు విన్నారో మనం ఊహించలేం. భూమండలంలో ఎంతోమంది పరంపరగా వింటూ వచ్చారు. మన భాగ్యం వల్ల బహుశా నేను ఎరిగి ఈ మధ్యకాలంలో ఒకే చోట రామాయణం, సంపూర్ణ హనుమద్వైభవం రెండు మండల దీక్షతో జరిగినవి లేవు, ఇక్కడే జరిగింది ఈ మధ్యకాలంలోనే చెప్పేది. ఏమో ఇదివరకు మనం ఎరగని, వందల సంవత్సరాల క్రితం తెలియదు, కానీ చాలా కష్టం కూడా, రికార్డెడ్ అయిపోయింది ఇది శాశ్వతంగా. ఈ రెండు ఒకే ప్రాంతంలో జరగడం వెనక ఒక అపూర్వమైన అతీతమైన గురుకటాక్షం ఉన్నది. గురుకటాక్షానికి మహాత్ముల సంకల్పం కూడా ఉండాలి. నేను చెప్పాను చాలాసార్లు, ఇది ప్రశంస అనుకోకండి, మాకు అవసరమూ లేదు, దేనికి ప్రశంసించాలి ఎవరినైనా. కానీ మంచి ఉన్న చోట పొగడపోతే వాడు పాపాత్ముడని కూడా రామాయణమే చెబుతోంది. అందువల్ల సందేహం లేకుండా పోలిశెట్టి హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి పీఠాలకి కార్య అధ్యక్షులుగా ఉంటే కార్యక్రమాలు బాగా సాగుతాయి. భగవంతుడు ఆయన ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయించాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అనుకుందాం, మంగళాశాసనం చేద్దాం. హనుమంతుడి యొక్క అపూర్వమైన దివ్యమైన సంభాషణ విని రామచంద్ర ప్రభు లక్ష్మణునికేసి తిరిగి, చూసావా లక్ష్మణ, ఇతడు ఋగ్వేదంలో ఆరితేరినవాడు, యజుర్వేదం కంఠస్థం చేశాడు, సామవేదాన్ని సంపూర్ణంగా నేర్చుకున్న పండితుడు, ఈ 3 వేదాలలో కనుక ఇతడు ఆరితేరి ఉండకపోతే ఇంత బాగా మాట్లాడలేడు, ఎందుకంటే ఇతడి వాక్కులలో ఒక క్రమం ఉన్నది, క్రమం తప్పకుండా మాట్లాడడం చాలా అవసరం. 2వది స్పష్టత, సూటిగా చెప్పడం, నిజాయితీగా చెప్పడం ఉన్నది. 3వది కంఠంలో మాధుర్యం ఉన్నది. ఈ 3 ఒకే వ్యక్తి దగ్గర ఉన్నాయంటే వాడు త్రయీ పండితుడు. త్రయీ అంటే వేదములు, ఆ వేదములు 3 ఋగ్ యజు సామములు, ఈ 3 ఎరిగినవాడు. కేవలం వేద పండితుడేనా అంటే వేదము చదువుకుని అర్థం చెప్పినంత మాత్రం చేత వ్యాకరణం రాకపోతే కూడా మళ్ళీ ఇబ్బంది. వ్యాకరణము రాని వారి యొక్క భాష ఎంత భయంకరంగా ఉంటుందంటే, దానివల్ల నష్టమన్నా లేదా లాభమా అనేది పక్కన పెట్టండి, ఏది లాభమో ఏది నష్టమో మనం తేల్చలేము. కానీ శాస్త్ర ప్రకారం వ్యాకరణ విరుద్ధమైన భాష వాడకూడదంతే. ఏం భక్త కన్నప్ప లాంటి వాడికి ఏమీ రాకపోయినా వాడు మోక్షం పొందాడు, సామాన్య ప్రజలకి భాష రాకపోయినా మోక్షం వస్తుంది. మోక్షమునకు భాషకి మళ్ళీ సంబంధం లేదు. అయినా వ్యాకరణం ఏవిరానైనా దాని వెంటే పడుతున్నావు అన్న శంకరాచార్యులు వారు కూడా బాగా చదువుకున్న పండితుడు, అది మర్చిపోకూడదు మనం. కేవలం భాష మీద వ్యామోహంతో దాని వెంటే పడి భగవంతుణ్ణి మర్చిపోతాడేమో అని ఆయన తెప్పారు తప్ప ఆయన ఉద్దేశం భాషను తిట్టడం కాదు. అలా తిడితే అసలు ఇంత కావ్యమే లేదు. ఏమి సంస్కృత పాండిత్యం అండి అది! ఇప్పటికీ ప్రపంచంలో ఆది శంకరాచార్యుడు ఉపయోగించిన అన్ని అలంకారములు, అన్ని రకాలైన శబ్ద ప్రయోగాలు, వైశిష్ట్యాలు ఇంకెక్కడా లేవు. మేమందరం రోజుకోసారైనా ఆయన్ని గురువుగా తలుచుకుంటాం, కవిత్వం మీద వ్యామోహంతో తలుచుకుంటాం. కవులందరికీ కవిత్వం మీద వ్యామోహం ఉంటుంది. కవిత్వాన్ని విడిచిపెడితే ఇక వాడు జీవే కాడు. ఎందుకంటే కవిత్వం లేకపోతే ఇవాళ భజగోవిందం ఏది, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం వంటి స్తోత్రాలు ఏవి, అసలు రామాయణమే కవిత్వం. ఆది కవి అంటున్నాం ఆయన్ని, కవిర్ మనీషి. కవులు కాకుండా పురాణం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ కవులై పురాణం చెప్పిన వాళ్ళల్లో ఆది శంకరాచార్యుడు అనగా, కాళిదాస్ అనగా ఇలాంటి మహాత్ములు ఉన్నారు. మళ్ళీ యోగంలో కూడా ఉన్నాం ఒకళ్ళిద్దరం, సావధానాలు చేసేవాళ్ళం అయితేనే, కవిత్వం చెప్పేవాళ్ళం అయితేనే. ఎన్ని చెప్పినా ఆది శంకరాచార్యుడి వారి ఆ అపూర్వ పాండిత్యం ఇంక ఈ సృష్టిలో మరి దగ్గర ఉండదు గాక ఉండదు. మనం వాల్మీకి లాంటి ఋషుల్ని పక్కన పెడితే భూలోకంలో సన్యాస దీక్షతో 32 ఏళ్ళు మాత్రమే తిరిగి మళ్ళీ యావత్ ప్రపంచంలో ఇటువంటి కవిత్వం మరొకరు చెప్పలేరు అన్నట్టు చేసేసిన మహాత్ముడు ఆదిశంకరుడు. సంసారంలో ఉంటూ రాజాశ్రయంలో ఉంటూ అపూర్వ కవిత్వాన్ని ఇచ్చి ఇక ఇతనే కవి అనిపించుకున్నవాడు కాళిదాసు. కాబట్టి సంస్కృతంలో మహాకవులు అన్నమాట వీళ్ళు. కాకపోతే ఒక ఆయన పరివిరాజకాచార్యుడు, పరమహంస పరివిరాజకాచార్యుడు, మరొక ఆయన కవీశ్వరాచార్యుడు. అటువంటి అపూర్వమైన కవిత్వం కావాలి, అది లేకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రాముఖ్యము అనాలి, ప్రాముఖ్యత అనకూడదని చెప్పాను మీకు. ప్రముఖత అది వృద్ధి చెందితే ప్రాముఖ్యం అవుతుంది, ఏకత అది అభివృద్ధి చెందితే దానికి తద్ధిత ప్రకరణం అని పేరు, అప్పుడు ఐక్యము అవ్వాలి. కాబట్టి సమైక్యత అనకూడదు, సమైక్యము అనాలి, సమేకత అనాలి. అలాగే ప్రముఖత, ఏదో వారణాసి గురించి చెప్పాం, వారణాసి ప్రముఖత, వారణాసి ప్రాముఖ్యము. ఈ విధమైన వ్యాకరణం తెలియకుండా ఉంటే దానివల్ల లాభమా నష్టమా అనేది పక్కన పెట్టండి అన్నారు. కానీ భాషకు ఒక దోషమే, కవిత్వంలో అది వాడకూడదు. హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు, రామునితో అంతసేపు మాట్లాడాడు, ఆ మాటలలో అంత వ్యాకరణమే ఉంది అన్నాడు రాముడు. ఆ మాట నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం, బహువ్యాహరత అనేన నకించిద్ అపశబ్దితుం. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం. వ్యాకరణమును సంపూర్ణముగా కొరత లేకుండా, అంటే ఎక్కడ ఇంత పిసరు కూడా వదలకుండా బాగా చదువుకున్నాడు హనుమంతుడు. బహుధాశ్రుతం అంటే ఏమిటో తెలుసా? ఎన్నో పర్యాయములు అతడు విన్నాడు, చాలాసార్లు గురువుల దగ్గర శ్రద్ధగా కూర్చుని అభ్యాసం చేశాడు, వ్యాకరణం పూర్తిగా అభ్యసించాడు. ఎలా చెబుతావు అని అడగచ్చేమో లక్ష్మణ, ఈ హనుమంతుడు నా ఎదురుగా నిలబడి చాలాసేపు మాట్లాడాడు, ఇన్ని మాటలలో ఒక్క మాటైనా వ్యాకరణ విరుద్ధమైన మాట ఉన్నదా? నకించిది అపశబ్దితం అని చెప్పేశాడు. అపశబ్దమే లేదు, అన్ని సుశబ్దములే. అంత జాగ్రత్తగా మాట్లాడతాడు హనుమంతుని, మాట్లాడితే వ్యాకరణ విరుద్ధ ప్రయోగం ఉండదనమాట. సీతమ్మ తల్లి అంటున్నావా లేదో రోజును, నాకు ఇప్పటికి కూడా అదే ఆశ్చర్యం అనమాట. అదే హనుమంతుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో తెలుసుకోవాలి. అమ్మ అంటేనే తల్లి అని అర్థం. సీత సంస్కృత శబ్దం, సంస్కృత శబ్దానికి పక్కన అమ్మ కలవదు, కాబట్టి సీతామాత అనాలి, సీత అమ్మ అనాలి. కానీ తెలుసో తెలియకో మనం సీతమ్మ అంటున్నాం. ఇది సరిపోక మళ్ళీ తల్లి, అగ్గినిప్పు అనమాట. అగ్గినిప్పు అగ్గినిప్పు అనేవాడు ఒకళ్ళండి. అలాగా నరమానవుడు, నరుడన్నా మానవుడన్నా ఒకటే అర్థం. ఈ వ్యవహారములు అలా వస్తాయి. ఇది ఎందుకు వస్తుందంటే భాష మీద వ్యాకరణం మీద పట్టు లేకపోవటం వల్ల. తెల్లవారులేస్తే ఇంచుమించుగా అందరూ మహానుభావులు అనుకున్న వాళ్ళు కూడా ఓ సీతమ్మ తల్లి అయి అంటున్నారా లేదా? అది ఇప్పుడు రాముడు చెప్పింది. ఈతడు అలాంటి ప్రయోగం ఒక్కటి కూడా చెయ్యలేదు, ఎందుకంటే ఈతడు సంపూర్ణముగా వ్యాకరణమును చదువుకున్నాడు. బాగా చదువుకున్నాడు, ఎక్కడ ఒక్క అపశబ్దం లేదు. తర్వాత సంస్కారక్రమ సంపన్నం, అసలు సంస్కృతమునికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సంస్కరింపబడిన భాష, ఆ భాషలో లోపం ఉండదు ఎక్కడ కూడా, ఎంత గింజుకున్నా అందులో లోపం ఉండదు, అంత జాగ్రత్తగా ఆచి తూచి పరమేశ్వరుడు మనకిచ్చాడు. ఈతని మాటల్లో అంతా సంస్కారమే, కృత్రిమ భాష ఉండదు, వ్యవహార సిద్ధమైన భాష. అద్రుతం అద్రుతాం అన్నాడు. పైగా ద్రుతము అంటే వేగం, మహావేగముగా టకటకటకటకటక హడావుడి పడిపోతూ ఆయాసపడిపోతూ మాట్లాడడం, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. అలాగని అవిలంబితాం, మరీ మెల్లిగా మాట్లాడటం కాదు. ఇప్పుడు మీరు అన్నము తిన్నారా అంటే ఏడాది అడుతుంది ఈ 40 రోజుల ఉపన్యాసం. అంచేత మరీ అవిలంబితము కాకుండా, మరీ అద్రుతం కాకుండా, అంటే ఎక్కువ వేగము కాదు, అలాగని ఎక్కువ తక్కువగా మెల్లగా కానీ కాకుండా మధ్యమ వేగంతో ఇతని మాటలు ఉన్నాయి. ఉచ్చారయతి కళ్యాణీయం, కళ్యాణీయం ఉచ్చారయతి అంటే కళ్యాణప్రదమైన మాటలే. ఎక్కడ బండభూతులు లేవు, అపశబ్దములు లేవు. మనం మాట్లాడేటప్పుడు ఆ మాటలు పవిత్రంగా ఉండాలి. మాటలలో ఇతరుల నాశనం కోరుకునే మాటలు ఎప్పుడూ ఉండకూడదు. తర్వాత చీటికి మాటికి తిట్లు ఉండకూడదు. ఇతరులను సంస్కరించడం కోసం ఇలా చెయ్యని చెప్పాలి తప్ప తిట్టకూడదు డైరెక్ట్గా. అందువల్ల అలా తిట్టకుండా పవిత్రంగా మాట్లాడే మాటలకి కళ్యాణ వాక్కులని పేరు. ఇతని వాక్కులు కళ్యాణప్రదమైన వాక్కులు. వాచం హృదయహారిణీం, ఆహ్ ఏం మాట అండి, ఇతను మాట్లాడుతుంటే హృదయం ఆకట్టుకుంటుంది ఆ మాట. ఒక్కొక్కడు మాట్లాడుతుంటే మనస్సుని బాగా సూటిగా తాగుతాయి ఆ మాటలు, మర్చిపోలేం. ఎంత బాగా మాట్లాడాడండి, ఎంత చక్కని వాక్కు, ఎంత కంఠం అనిపిస్తుంది. ఆ మాటలన్నీ ఓ లక్ష్మణ ఈ హనుమంతునిలో ఉన్నాయి. నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదిత క్వచిత్. సాధారణంగా మాట్లాడే వాళ్ళల్లో కొన్ని దోషాలు ఉంటాయి, అవి అవయవ దోషాలు అంటాం. అంటే ఒక్కొక్కడు మాట్లాడేటప్పుడు ఇలా కన్ను మూసి మాట్లాడతాట, ఒక్కొక్కడు మాట్లాడేటప్పుడు ఇలా పళ్ళు బయటకు పెట్టి పళ్ళు పటపట కొరికేస్తారనమాట ఇప్పుడు అంటాడు. ఇవన్నీ గాత్ర దోషములు అంటారు. ఈ దోషములే ఇప్పుడు ఏమంటున్నాడు రాముడు, లక్ష్మణ హనుమంతుడు ఇంత మాట్లాడాడు, ముఖం చిట్లించడం కానీ, కళ్ళు ఇలాగ వంచడం కానీ, లేదా నుదురు చిట్లించడం కానీ, కనుబొమ్మలు ముడివెయ్యడంలో కానీ, ఇంకా శరీరములలో కానీ, ఇలా పళ్ళు బయటికి పెట్టి పటపట కొరకడం వంటివి కానీ, ఇటువంటి దోష సంవిదిత క్వచిత్, ఎక్కడ ఒక్క దోషం లేదు. అసలు ఎంత బాగా మాట్లాడాలండి అలా అయితే, ఎంతవాడికైనా సరే చల్లగా ఉంది బట్ట అని ఒకసారి గట్టిగా నొక్కి మాట్లాడడం అనే ఒక లక్షణం వచ్చేస్తుంది తెలియకుండా. ఈ వీటిని ఏమంటారంటే అవయవ దోషములు అంటారు. ఎంత మాట్లాడడం ఎంత గొప్ప శాస్త్రమో ఇప్పుడు దీన్ని బట్టి తెలుసుకోండి. అవయవాల్లో చిట్లించడాల వంటివి కనపడకూడదు, తలకాయలు వంచేయడం వంటివి కనపడకూడదు, ఒక కన్ను ఇలా గట్టిగా నొక్కేసి పళ్ళు పట్టపట్లాడించడం కుదరదు. రెండవది వాక్కులో వ్యాకరణాదులు ఉండాలి, వేద సంబంధమైనది ఉండాలి. ఇప్పుడు మనందరికీ ఒక అనుమానం రావచ్చు, హనుమంతుడిలాగా ఇంత పాండిత్యంతో ఎవరు మాట్లాడతారని. ఇది హనుమంతుడికి చెల్లింది, మీ అందరికీ నాకు చెల్లాలని ఏం లేదు. కాకపోతే మనం సంస్కారం పొందడానికి మాత్రం ప్రయత్నించాలి. ఇది చూచి ఇది విని భయపడమని కాదు మిమ్మల్ని, రాముడు హనుమంతుడిని పొగిడేది ఇతరులని భయపెట్టడానికి కాదు, సంస్కారమును కొంచెం కొంచెం అలవరుచుకోవడానికి ప్రయత్నిద్దాం. భక్తి తాత్పర్యం ఈ రెండు ఉంటే సంస్కారం అదే వస్తుంది, తెలియకుండా వస్తుందండి. మనం చూస్తాం కదా, ఎప్పుడు అక్షరజ్ఞానం లేనటువంటి ఒకనొక కుర్రవాడు నా దగ్గరకు వచ్చి 3 రోజులలో వాడు భారతాన్ని చెప్పాడు, నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు వచ్చిందంటే నిజంగా వాడికి ఏం భాష రాదు, సంస్కారం వచ్చింది, ఆసక్తి ఉంది, వినగా 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 ఇప్పుడు ధర్మ సందేహాలు అతడే తీర్చగలడు. అందుకే సజ్జనులతో తిరగమన్నారు, సజ్జనుల్ని వెతికి పట్టుకుని మీకేమన్నా సేవ చేయమంటారా, మీతో పాటు రమ్మంటారా అని అడిగి బతిమాలి వారి వెంట పెడితే ఇటువంటి సంస్కారం వచ్చేస్తుంది, తెలియకుండా వస్తుంది. సాంగత్యం సజ్జనై సహా, అందుకని మహాత్ములతో సాంగత్యం అవసరం. హనుమంతుణ్ణి మనం అందుకే పరమాత్ముడిగా భావించాలి. రాముడంతటి వాడు ఒక గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయనకి. ఇంక ఇవన్నీ కాకుండా ఏవం గుణగణైర్యుక్త యస్యస్యు కార్యసాధకా, రకరకాల గుణగణాలు ఉన్నాయిగా ఇతనిలో, అన్నీ మంచి గుణములే. ఇవన్నీ కార్యసాధకుల లక్షణములు. ఒక పని బాగా ముగించాలంటే ఇన్ని లక్షణాలు ఉండాలి, లేకపోతే పని పాడు చేసుకొస్తారు. కార్యసాధకుల లక్షణములు ఎలా ఉంటాయి అంటే, అవతల వాడికి అనేక రకముల సంస్కారములు వీడిలో ఉన్నాయని అర్థమయ్యేలా ఉంటాయి. ఇతడి లక్షణములు, మాట, నడవడిక, ముఖం అన్నీ చూస్తే ఇతడు ఏ పనన్నా సాధిస్తాడు. ఇటువంటి వాడిని మంత్రిగా పెట్టుకున్నవాడు అదృష్టవంతుడు. అన్నిటికంటే పండితుడు అవడం గొప్ప కాదు, అటువంటి వాడు మన దగ్గర ఎంప్లాయీగా ఉండాలి. పూర్వకాలంలో నేను కొద్ది రోజులు ఒక స్కూల్లో పనిచేశాను, ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఒక నాగేంద్ర ప్రసాద్ గారు అని ఒక మంచి వ్యక్తి నడిపేవారు. ఆయన అన్నారు, నేను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతుంటే, ఏమండి మీరు రెగ్యులర్గా వచ్చి ఉద్యోగం చేయక్కర్లా, అన్ని ఉద్యోగాలని వదిలి నా ఉద్యోగంలో ఉండండి, ఇక్కడ ప్రిన్సిపాల్గా మీకు ఏం కావాలంటే చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, కానీ మీరు ప్రిన్సిపాల్గా ఒక పేరుతో ఉంటే చాలు, మీరు ఉంటే చాలు, నాకు నా కార్యం తనంత తానే సాధింపబడుతుంది, మీ జీతం మీకు ఇచ్చేస్తానన్నాడు ఆయన. అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇష్టం లేక నేను వచ్చేసాను వేరే కాలేజీకి, అది వేరే విషయం. అంటే కొంతమందికి ఏంటంటే ఆ వ్యక్తి పేరుంటే చాలు, అతనికి సెలవులు ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు పండనివ్వారు అన్నమాట. మహాత్ముల్ని పూర్వకాలంలో అలా గౌరవించేవారు. అలా గౌరవిస్తే అటువంటి వ్యక్తి మన దగ్గర ఉంటే ఆ వ్యక్తి వల్ల అతడక్కడ ఉన్నా లేకపోయినా పని అయిపోతుంది, ఆ వ్యక్తి పేరే పనిని నడిపిస్తుంది. ఇప్పుడు అందుకే రాముడు ఏమన్నాడు, ఇటువంటి వాడు మంత్రిగా ఉంటే చాలు, ఆ మంత్రి పెద్దగా కష్టపడక్కర్లేదు, అతడు నిత్యం రాజుగారి దగ్గర ఉండక్కర్లా, అప్పుడప్పుడు గొప్ప గొప్ప పనులు చేయడానికి ఒక క్షణం వచ్చి వెడితే చాలు. ఇటువంటి వాణ్ణి మంత్రిగా పొందిన సుగ్రీవుడు ఎంత గొప్పవాడు, ఎంత యోగ్యుడు, ఆ సుగ్రీవుడు గొప్పతనం ఇతన్ని బట్టి తెలుస్తోంది. మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని బట్టే మన గొప్పతనం తెలుస్తుందిట. మన అసిస్టెంట్స్ కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఓహో యజమాని కూడా ఇలాంటి వాడేమో అనుకుంటారు, అది రహస్యం. అందుకే మన దగ్గర పనిచేసే వాళ్ళను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. లక్ష్మణ, ఇతడి వల్ల అన్ని పనులు సజావుగా సాగుతాయి అని రాముడు పొగిడి లక్ష్మణుడికేసి అలా సైగ చేశాడు. లక్ష్మణుడు ఇంగితజ్ఞుడు, రాముడి అభిప్రాయం కనిపెట్టి ఇప్పుడు వెంటనే హనుమంతుడికేసి తిరిగి, హనుమ నువ్వు భిక్షుక రూపంలో ఉన్నావు, నీ నిజ రూపం ఇది కాదు అని నాకు అనిపిస్తోంది, అయినా నీ వాక్కులు మా అన్నదమ్ములకి బ్రహ్మానందం కలిగించాయి, మేము ఎవరం ఏమిటని అడిగావు కదా, చెబుతున్నా విను. రాజా దశరథో నామ ద్యుతిమాన్ ధర్మవత్సలః. మహారాజు దశరథుడని ఒక ఆయన ఉన్నాడు, కాంతివంతుడాయన, ముఖంలో వర్చస్సుంది ఆయనకి, ధర్మం అంటే చాలా ఇష్టం ఆయనకి. మేము నలుగురం కుమారులం, అందులో ఈయన జ్యేష్ఠుడు, ధర్మస్వరూపుడు రామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రాముడంటే ఆకారం ధరించిన ధర్మం, ధర్మము రాముడి రూపంలో ఉందన్నమాట. రాముడు ఒక మనిషి కాదు, ధర్మమే రాముడి ఆకారం ధరించి ప్రత్యక్షమయ్యింది, సాకారమైన ధర్మం రాముడంటే. సాధువు ఆయన, నిజమైన పరాక్రమం కలిగిన వాడు, సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు. ఆయన సోదరుణ్ణి నన్ను లక్ష్మణుడు అంటారు, మేము దాయాదులం, మేమంతా ఇక్ష్వాకు వంశ దాయాద, ఇక్ష్వాకు వంశస్థులం అని అర్థం, దాయాద శబ్దానికి ఆ వంశంలో పుట్టిన వాళ్ళు అని అర్థం అన్నమాట. క్రమంగా దాయాదులు అంటే కొట్టుకు చచ్చిపోయి అన్నదమ్ములని అర్థంలో వాడేయడం కూడా మొదలెట్టాం, నిజానికి ఆ వంశంలో పుట్టినవారని అర్థం. మా నాన్నగారి ఆజ్ఞని పరిపాలించి మేము అరణ్యానికి వచ్చాం, దురదృష్టవశాత్తు మా వదిన గారిని, మా అన్నగారి ధర్మపత్నిని సీతని రావణుడు అనేవాడు అపహరించుకుపోయాడు. సుగ్రీవుడితో స్నేహం చేసి సీతాదేవిని వెతికి తిరిగి తెప్పించుకోవచ్చనే ఉద్దేశంతో కబంధుడనే ధనువు కుమారుడు చెప్పగా ఇక్కడికి వచ్చాం మేము. దితిపుత్రుడు ధనువు అనేవాడు కబంధుడనే పేరుతో అవతరించాడు, వాడి ద్వారా మేము ఇక్కడికి వచ్చాం, నిన్ను చూచాం, మేము వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు అయింది, సుగ్రీవుడి కోసం మేము వచ్చాం, ఆ సుగ్రీవుడి సచివుడివి, నువ్వే మా దగ్గరకు వచ్చావు, చాలా సంతోషం అనగానే, ఇప్పుడు హనుమంతుడు చాలా తెలియని వాడిని ముందే చెప్పాం కదా, ఇక బుద్ధిమంతుడు ఆయన, ఓహో వీళ్ళకు కూడా సుగ్రీవుడితో పనుంది, కాబట్టి స్నేహం కుదర్చడం తేలిక, మా సుగ్రీవుడికి వీరి అవసరం ఉన్నది, వీరికి సుగ్రీవుడితో నెయ్యం అవసరం ఉన్నది. వీళ్ళు సుగ్రీవుడిని వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి సుగ్రీవుడికి రామలక్ష్మణుడికి మధ్యలో స్నేహం కుదర్చడం సులభం అనుకుని వెంటనే హనుమంతుడు, లక్ష్మణుడు అప్పటికే సీత గురించి చెప్పి సీతాదేవిని రావణుడు అపహరించాడని చెప్పి కొంచెం కన్నీరు పెట్టుకున్నాడు. వదిన గారంటే అంత భక్తి ఆయనకి, అందుకే కన్నీళ్లు పెట్టుకునేవాట. లక్ష్మణుడు సీతను గురించి తలుచుకున్నప్పుడు రాముడి కంటే ఎక్కువ ఏడ్చాడు. రాముడికి భార్య ఆ వ్యామోహం వల్ల ఏడిస్తే లక్ష్మణుడికి పరమభక్తి వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నాడండి ఆయన. అసలు సుమిత్రాదేవి లక్ష్మణుడి రాముడిని రాముడితో పాటు అరణ్యవాసానికి పంపుతూ ఏ తల్లి చెప్పనంత గొప్ప మాట చెప్పింది. కౌశల్య కంటే, కైకేయి కంటే ఉత్తమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే సుమిత్రకి ఇవ్వాలి. రాముడంటే తండ్రి ఆజ్ఞ వల్లైతేనే, కైకేయి ఆదేశించడం వల్లైతేనే అరణ్యానికి బయలుదేరాడు. రాముడంటే ఇష్టం కనుక భార్య కాబట్టి కూడా వచ్చింది. లక్ష్మణుడు కేవలం సోదర ప్రేమతో వచ్చాడు, అతనికి రావాల్సిన అవసరం కూడా లేదు. పోనీ లక్ష్మణుడు వెడతానన్నాడు అనుకుందాం రామునితో, కానీ లక్ష్మణుని తల్లి నీకెందుకురా కర్మయోగం, ఇంట్లో ఉండు అనొచ్చుగా అలా అనలా. ఆవిడేమందో తెలుసా, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. నాయన తండ్రి లక్ష్మణ, రాముణ్ణి దశరథుడి కింద భావించు. మీ నాన్నగారు అనుకో రాముణ్ణి. మాం విద్ధి జనక ఆత్మజాం, సీతాదేవిని జనకజ్జని నన్నుగా భావించు. అంటే నీ కన్న తల్లి అయిన నన్ను నువ్వు ఎలా పూజిస్తున్నావో సీతను అలా పూజించు. సీతని నీ తల్లిలా చూసుకో. అయోధ్యాం అటవీం విద్ధి, అడవే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళు నాయన అందండి ఆవిడ. అందుకే అటువంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఇంకా ఎంతో అంతో ఎంతో వానలు కురుస్తున్నాయి, అన్నం తింటున్నాం మనం. మహాత్ముడు లక్ష్మణుడు పుట్టుకతో రామభక్తి, మాతృమూర్తి ప్రేరిత చిత్తం కాబట్టి ఇంకా రామభక్తి. అందువల్ల సీత ఇప్పుడు లేదు, రావణుని చేత అపహత అయ్యింది అని తెలుసుకోగానే పరమ దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. హనుమంతుడు వాదారుస్తూ, మహాత్మా కంగారు పడకు, మీలాంటి మహాత్ములకి దుఃఖాలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు. ఈదృశాహ బుద్ధి సంపన్నాహ చితక్రోధాహ జితేంద్రియాహ ద్రష్టవ్యాహ వానరేంద్రియణ దిష్ట్యా దర్శనమాగతాహ. మీలాంటి మహాత్ములు, బుద్ధి సంపన్నులు, జ్ఞానులు, ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు వాదార్చగలిగేవాళ్ళు మా సుగ్రీవుణ్ణి వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. రావడంతో మీ దుఃఖం, సుగ్రీవ దుఃఖం రెండూ దూరం అయిపోతాయి. ప్రస్తుతం మా రాజు సుగ్రీవుడు సోదరుడి వల్ల నానాయాతనల పాలై ఇప్పుడు ప్రస్తుతం ఋష్యమోకం మీద ఉన్నాడు. అతడికి మీ అవసరం ఉన్నది, మీకు అతని అవసరం ఉన్నది. సీతాదేవి లభించడం ఖాయం, అతడు మీకు సాయం చేస్తాడు, మీరు అతనికి సాయం చెయ్యండి. కరిష్యతి ససాహాయ్యం యువయోహో భాస్కరాత్మజః. భాస్కరాత్మదుడు, సూర్యపుత్రుడు సుగ్రీవుడు మీకు తప్పక సాయం చేస్తాడు. అతడు సహజంగా ధర్మాత్ముడు, తాను కష్టంలో ఉన్నా ఇతరుల కష్టం తొలగించాలని అనుకుంటాడు, కోరకుండా సాయం చేస్తాడు సుగ్రీవుడు. ఈ మాట హనుమంతుడు అంటున్నాడు, రెండుసార్లు అన్నాడు హనుమంతుడు, కోరకుండానే సాయం చేసే మంచి లక్షణములున్నాయి మా సుగ్రీవుడికని. ఇక్కడ అంటాడు మళ్ళీ లక్ష్మణుడు సుగ్రీవుడిని వెతుక్కుంటూ ధనుష్టంకారం చేసి వచ్చాడు కిష్కింధకి, అప్పుడు కూడా ఇదే మాట అంటాడు, ఏం సుగ్రీవ భోగలాలసుడు అయిపోయావు, కోరకుండా సాయం చేసే మంచివాడివి, అందుకే నేను నీ దగ్గర చేరాను, నువ్వు రాముడు చేసిన మయలు మరిచిపోయి భోగలాలసుడు అయ్యావేమిటి అని అన్నాడు అనమాట చమత్కారంగా. చాలా మంచివాడు సుగ్రీవుడు, ఏం సామాన్యుడు కాదు. సుగ్రీవుడిలో ఉత్తమ లక్షణాలే లేకపోతే రాముడు వెతుక్కొస్తాటండి? రాముడికి మిత్రుడు అనిపించుకోవాలంటే అవతల వాడి దగ్గర పాత్రత ఉండాలి. పాత్రత్వం లేకుండా మిత్రత్వం రమ్మంటే వస్తుందా? రాదు. అందువల్లే సుగ్రీవుడు చాలా ఉత్తముడు. అతడు సీతని వెతకడానికి మీకు మార్గం చూపిస్తాడు, అన్ని రకాలుగా సాయం చేస్తాడు, మీరు రండి నాతో అని ఆ క్షణమే ఏం చేశాడు, వానర రూపం ధరించాడు. అప్పటిదాకా భిక్షుక రూపంలో ఉన్నాడే, ఈ మారు వేషం విడిచిపెట్టి టక్కున రామలక్ష్మణులు ఇద్దరినీ భుజం మీద ఎక్కించుకున్నాడు, సుగ్రీవుడి వద్దకు తీసుకువెళ్ళాడు. భిక్షు రూపం పరిత్యజ్య, భిక్షుక రూపాన్ని విడిచిపెట్టాడు, వానరం రూపమాస్థిత, వానర రూపాన్ని ధరించాడు. ధరించి ఇద్దరినీ చెరోభుజం మీద కూర్చోబెట్టుకున్నాడు, మొదలే మొయ్యడం మొదలుపెట్టాడనమాట. రాముడిని లక్ష్మణుడిని మొయ్యడం మొదలుపెట్టాడు. అంటే మీ భారం నాది అని చెప్పాడు. నిజంగా రాముడిని ఎవడన్నా మొయ్యగలడా? కబంధుడు మొయ్యాలనుకున్నాడు, చేతులు తెగాయి. భక్తి కలిగిన వాడికి మాత్రం రాముడు సులభుడవుతాడు. పరాశర సంహిత మనకు ఒక ముక్క చెప్పింది, రాముడిని నువ్వు మొయ్యాలంటే మొయ్యలేవు. మొయ్యడం శరీరాన్నే కదట, ఉత్సవమూర్తిని కూడా మొయ్యలేమన్నారు. ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద ఉత్సవమూర్తులు, రాముడి ఉత్సవమూర్తులు ఉంటే వాటిని ఎత్తుకోవాలంటే మన బలంతో ఎత్తుకోలేము. ఒక్కసారి రామచంద్ర ప్రభు నిన్ను మోసే భాగ్యం నాకెమ్మని భక్తితో ప్రార్థిస్తే అంతటి విగ్రహం కూడా బరువు తగ్గిపోతుంది. నేను చూశాను, నేను మా ప్రణవపీఠంలో సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. రాముడు చాలా బరువు, కానీ సులభంగా ఎత్తేస్తున్నాం మేము. ఎలా ఎత్తుతున్నాం అంటే భక్తి ఉంటే. భక్తి లేకుండా ఒక్కొక్కప్పుడు ఆ ఇదెంత అనుకున్నాడా వాడు, ఎంత బలవంతుడైనా ఎత్తలేడు. ఇది నేను అనుభవపూర్వకంగా చూశాను. 18 కేజీల శ్రీచక్రం ఉంది మా దగ్గర. ఈ శ్రీచక్రాన్ని అభిషేకానంతరం కడగడానికి బయటికి తీసుకురావాలంటే ఓ మాదిరి వల్ల అవ్వదు, ఇద్దరు ముగ్గురు మనుషులు మొయ్యాలి. కానీ అదే మేము మళ్ళీ అమ్మవారి దగ్గర లోపలికి ఎవరు పడితే వాళ్ళు రారు గనక ఆ మొత్తం చక్రాన్ని నేను మొయ్యగలుగుతున్నాను. ఉత్తప్పుడు నా బ్యాగ్ నేను మొయ్యలేను, కానీ ఆ శ్రీచక్రాన్ని మాత్రం ఆ పూట అభిషేకానంతరం కింద పెట్టగలుగుతున్నాం. అప్పుడు మా శిష్యులు అంటారు కూడా ఉన్నవాళ్ళు, గురువుగారు ఉత్తప్పుడు మొయ్యలేమంటారు, ఇప్పుడు ఎలా మోస్తున్నారండి అంటే అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట, ఓహో నేను మోసానని. మనం మోస్తున్నామనే అహంకారం ఉంటే దాన్ని మనం ఎత్తలేము. భక్తితో ఉంటే ఎంతటి పరమాత్మనైనా చటుక్కుని ఎత్తచ్చు, అది గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. అందుకనమాట భగవంతుణ్ణి మనం ఎత్తాలంటే సులభోపాయం ఒకటే, భక్తి. ఈ రాముణ్ణి చాలా హాయిగా ఎత్తచ్చు. హనుమంతుడు పరమభక్తుడు, భుజం మీద అందుకే ఎత్తుకున్నాడు, వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడే మనకు అనుమానం. హనుమంతుడు భిక్షురూపాన్ని విడిచిపెట్టి వానర రూపంతో రామలక్ష్మణులు తీసుకెళ్ళాడు. మళ్ళీ కొంతసేపు అయ్యాక భిక్షురూపాన్ని విడిచిపెట్టి సుగ్రీవుడికి రామలక్ష్మణులకి మధ్యలో మైత్రి ఏర్పాటు చేశారని వాడాడు. అంటే ఏమిటి అంతరార్థం అంటే, సుగ్రీవుడు దగ్గరికి వెళ్ళగానే వీళ్ళని దింపి ఇది కొండెక్కే ముందు మళ్ళీ యథాప్రకారంగా భిక్షుక రూపం ధరించాడు హనుమంతుడు. ఎందువల్ల? వానర రూపం ధరించి వీళ్ళను మోసుకొస్తున్నాడు. ఒకవేళ హనుమంతుడు వాళ్ళతో కొమ్మెక్కైపోయాడేమో అని సుగ్రీవుడు అనుమానిస్తాడేమోనని మళ్ళీ సుగ్రీవుని దగ్గరికి వెళ్ళగానే యథాప్రకారంగా భిక్షుక రూపంలో ఉన్నాడు అని మనకి పరాశర సంహిత చెబుతోందనమాట. అందుకే 2 సార్లు భిక్షురూపం పరిత్యజ్య అంటాడు. మొత్తం మీద రామలక్ష్మణులు సుగ్రీవుడి దగ్గరికి చేర్చాడు. ఆ సమయంలో సుగ్రీవుడు ఋష్యముఖం మీద లేడు. ఎందుకని? రామలక్ష్మణులు చూడడంతో వణికిపోయి ఇక్కడి నుంచి అక్కడికి చెంగుని దూకేశాడు. ఎక్కడ? ఋష్యముఖాత్తు మలయంగిరిం, అక్కడ పక్కనే మలయము అని ఇంకో కొండ ఉన్నది. సహజంగా కౌలు వర్ణించే మలయ పర్వతం కాదు, ఇది కూడా మరొక మలయం. ఆ మలయం అనే కొండ మీదకి దూకేట. ఆ కొండ దగ్గరికి హనుమంతుడు వీళ్ళిద్దరినీ వెంటబెట్టుకు వెళ్ళాడు. వెళ్ళగానే రామలక్ష్మణులు సుగ్రీవుడిని చూచారు. సుగ్రీవుడు కూడా జాంబవంతులతో కలిసి హనుమంతులతో వస్తున్నటువంటి రామలక్ష్మణులు చూచాడు. హనుమ స్వయంగా సుగ్రీవుని దగ్గరకు వచ్చి, మహారాజా నువ్వేం భయపడకు, ఈ ఇద్దరు మహావీరులు నీకు అపకారం చేయడానికి రాలేదు. సామాన్యులు అనుకుంటున్నావేమో వీళ్ళని, లేక నీకు శత్రువులని భయపడుతున్నావేమో, ఆ భయం అక్కర్లా. అయ్యన్ రామో మహాప్రాజ్య సంప్రాప్తో దృఢ విక్రమ. ఈతడు రాముడు. ఈ అయం మండలంలో ఒక రహస్యం ఉంది. అయం అనేది ఓంకారానికి కూడా చిహ్నంగా వాడతాం. ఓంకారం ఉచ్చరించడానికి వీలు లేని సభలలో అయం అని శబ్దం వాడితే అది ప్రణవంతో సమానం. అందుకే ఉత్తి రాముడు అనకుండా ఓంకార స్వరూపుడైన రాముడు అనడం కోసం అయం రామ, అయం అనే సంస్కృత శబ్దానికి ఇతడు అని అర్థం. ఈయన వీడు రాముడు అనడానికి అయం ఎందుకన్నాడంటే, ఇతడు ప్రణవస్వరూపుడు, శుద్ధ బ్రహ్మస్వరూపుడు, మహాప్రాజ్ఞ మహాప్రాజ్ఞుడు, దృఢవిక్రముడు, మంచి ఐశ్వర్యం పొందినవాడు, విల్లెక్కు పెట్టడంలో ఆరితేరినటువంటి వాడు. ఈతడు బాణం వేశాడంటే లక్ష్యం తప్పదు, గురి తప్పకుండా బాణాలు వేయగలిగిన మహాత్ముడు. లక్ష్మణేన సహభ్రాత్ర, సోదరుడు లక్ష్మణునితో కలిసి ఈ రాముడు సత్యవిక్రముడు ఇక్కడికి వచ్చాడు. ఈతడు ఇక్ష్వాకు వంశస్థుడు, దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు, ఇంద్రుడి లాంటి పరాక్రమం కలిగిన వాడు, గంభీరత్వంలో సముద్రుడు, హిమవంతుడిలాగా ధైర్యం కలిగిన వాడు. ఈ మహాత్ముడి భార్యని రావణుడు అపహరించాడు. సీతను వెతుక్కుంటూ ఈ అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడికి వచ్చారు. నీతో స్నేహం కోసం వచ్చారు. అదృష్టవశాత్తు వీళ్ళని మనం కలిసాం. మీ ఇద్దరికీ మైత్రి జరిగితే లాభం అన్నాడు. ఇప్పుడు సుగ్రీవుడికి సంతోషం కలిగింది. అమ్మయ్య, నేను ఋషిముఖ పర్వతం మీద కంగారు పడి అటు ఇటు తిరుగుతున్నాను, నన్ను ఎవరైనా చంపడానికి ఈ వాలి పంపిగా వచ్చారేమో వీళ్ళిద్దరు అనుకుంటున్నాను, వాలి పంపగా వచ్చిన వాళ్ళు కారు, వీరిద్దరూ నాకు మిత్రులే అని కొంచెం భయం తొలగి సంతోషమే కలిగి వెంటనే ఏం చేశాడు, నాయన హనుమ, పరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనస్సు తెలుసుకుని, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకుని, వారిని నీ రాజుగారికి మిత్రులుగా చేకూర్చటంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. నీ వంటి గొప్ప దూత ఉండడం వల్ల, మంత్రి ఉండడం వల్ల, మిత్రుడు ఉండడం వల్ల నా మనస్సులో ఉన్న దుఃఖం అంతా తొలగిపోయింది. ప్రజహౌ విగత జ్వరః, ఇప్పటి వరకు ఉన్న జ్వరం పోయింది. జ్వరం అంటే వేడి అని అర్థం. ఒక వ్యక్తి మనకి అపకారం చేస్తారని తెలియగానే మన మనస్సుకి ఆవేదన కలిగి మనస్సు కొతకొతలాడిపోతుంది, భయంతో వణికిపోతుంది, శరీరం వేడెక్కుతుంది. కష్టం వచ్చినప్పుడు శరీరం చాలా వేడెక్కిపోతుంది, దానికే జ్వరము అని పేరు. తాపం, వేడి, ఆ వేడి తొలగింది నీ మాటల వల్ల. అనగా ఇక నాకే భయం లేదు అనిపించింది, వచ్చినవాడు నాకు మిత్రుడు అని నువ్వే చెబుతున్నావు కాబట్టి ఇంకెందుకు నాకు భయం అని. ఆ తర్వాత రాముడి దగ్గరకు వచ్చాడు. రాముడు పరమాత్మ, కోతి రూపంలో వచ్చి మాట్లాడడం ఏం బాగుంటుంది, అందులో మొట్టమొదటిసారిగా మిత్రుడితో కలుస్తున్నాను, మైత్రి కోరుకునేటప్పుడు మన రూపం కూడా బాగుండాలి, ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. బృహస్పతి ఒక మాట చెప్పాడు, ఎవరైనా మన ఇంటికి మొదటిసారి వచ్చాడు, అతనితో మనం మైత్రి చేసుకోవాలనుకున్నాం, అతడు మనకు మిత్రుడు అవ్వాలి, అప్పుడు మనం ఎలా ఉండాలట, శుభ్రంగా స్నానం చేసి సువాసనతో మంచి బట్టలు కట్టుకుని వెళ్ళాలి, అప్పుడు అవతల వాడికి మన మీద అభిప్రాయం బాగుంటుంది, స్నేహం కుదురుతుంది. రాకరాక ఒక మంచి వ్యక్తి మనతో స్నేహానికి రాగానే పళ్ళు తవ్వుకోకుండా పొద్దున్నే పాచిమొఖంతో ఇలా విరబూసుకున్న జుట్టుతో వచ్చారా అని అడిగితే చిచ్చి వీడితో స్నేహం ఏమిటి అనుకుంటాడు వాడు. అందుకని ఎప్పుడైనా మిత్రత్వం కోరుకుంటే శుచిగా ఆకారం బాగుండేలా రావాలి. ఆకారం దేవుడిచ్చిన ఆకారాన్ని ఎలాగో మార్చుకోలేము, కానీ ఉన్నంతలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉపన్యాసానికి వచ్చే ముందు మీరు హాయిగా స్నానం చేసి మంచి సెంటు కొట్టుకొస్తే పక్కవాడు కూర్చోగలడు, అంతేగాని దరిద్రవాసంతో చెమటతో కూర్చుంటే పక్కవాడు ఎప్పటికప్పుడు అంటాడు. శాస్త్ర నియమం అదనమాట. అంచేత వస్త్రముతో పాటు వపుష్షు కూడా బాగుండాలి. సుగ్రీవుడు అది ఎరిగినవాడు, అందుకని వెంటనే మానవ రూపం ధరించాడు. మానవ రూపంతో పెడితే రాముడితో మాట్లాడడం బాగుంటుంది, రాముడికి తన రూపం ఆకర్షణగా ఉంటుంది. అందుకని మానవ రూపం ధరించి ఒక వానర రూపాన్ని విడిచిపెట్టి నర రూపం ధరించి రాముడి దగ్గరకు వచ్చి, మహాత్మ, నీ గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను, నీ రూపము, నీ గుణము, నీ పరాక్రమము 14 లోకాలలో ఇప్పటికే ప్రసిద్ధికెక్కాయి. అంతటి వ్యక్తి నన్ను వెతుక్కుంటూ రావడం నిజంగా నా అదృష్టం. భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సలః ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః. నీ గుణముల గురించి వాయుపుత్రుడు ఇప్పుడే చెప్పాడు. రాముడు ధర్మాత్ముడని, పరాక్రముడని, ఇచ్చిన వాట నిలబెట్టుకుంటాడని, పితృవాక్య పరిపాలన ధురంధరుడని, అవన్నీ విన్నాను, ఇంత పూర్వము విన్నాను. నీ వంటి ధర్మము నెరిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, అందరినీ ప్రేమించే మంచి లక్షణం ఉన్నవాడు నన్ను వెతుక్కుంటూ రావడం నా అదృష్టం. ఎక్కడో నేను పూర్వజనులో సుకృతం చేసి ఉంటాను, భాగ్యం ఉన్నప్పుడు ఇలా వెతుక్కొస్తారట. ఒక్కొక్కప్పుడు మహాత్ములు మనల్ని వెతుక్కొస్తారు, మహాత్ములు వెతుక్కుంటూ మనం వెళ్ళక్కర్లా, మనున్న ఊరో మన చోటుకో వస్తారు. ఎక్కడో యోగం ఉంటే, నా యోగం బాగుంది, ఇంతకాలం ఎలా ఉన్నా ఇక్కడి నుంచి నేను యోగ జాతకుండా అయ్యాను, అంటే ఇప్పటిదాకా అనుభవించాను, కానీ నీ దర్శనంతో ఆ దుర్యోగం పోయింది. లేకపోతే అందరూ నీకోసం వెతికితే, ఋషులు కూడా నీ వెంటబడుతూ ఉంటే నువ్వు నా కోసం వెతుక్కు రావడం ఏమిటి, నాతో ఏదో పని ఉంది వచ్చావని హనుమంతుడు అన్నాడు. చాలా సంతోషం. మహాత్మా, దురదృష్టం ఒకటి లేకపోతే నేను నీ భార్యని వెంటనే వెతికిచ్చేవాణ్ణి. నేను మా అన్నగారు వాలి వల్ల చావు దెబ్బలు తిని హడిలిపోయి ఇక్కడికి వచ్చాను, కొన్ని కారణాలు ఉన్నాయిలే, ప్రస్తుతం మా అన్నగారికి భయపడి ఇక్కడ దాక్కుంటున్నాను, ఎవరు కనపడినా మా అన్నే అని నేను ఇంతకాలం మిన్నకుంటున్నాను, ఇప్పుడు నీ రాకతో వాలి భయం కొంత తొలగింది. తర్వాత మరొక విషయం, నీవన్నవే నీ భార్య నీకు దూరం అయ్యిందని, ఆమె నీ భార్య అవునో కాదో తెలియదు కాని చాలా కాలం క్రితం పుష్పకం అనే ఒక విమానంలో రావణుడు ఒక స్త్రీని ఎత్తుకుపోతూ ఉంటే మేము నలుగురు ఈ ఋషిముఖ పర్వతం మీదను చూశాం. పరమ పవిత్రమైన పుష్పకమానంలో ఒక మహావీరుడు కూర్చునున్నాడు. వాడు రావణుడు అని మాకు తెలుసు, చాలా పర్యాయాలు మేము చూసాం. మా అన్నగారికి వాడు మిత్రుడు. అతడు తొడ మీద కూర్చోబెట్టుకుని ఒక స్త్రీని ఎత్తుపోయాడు. అంకే పృష్ఠమారోప్య అని రామాయణంలో ఉన్నది, అంటే తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. భూమిని పెళ్ళగించి తీసుకెళ్ళడాలు, ఇవన్నీ సినిమా కథలు. కానీ వాడు మాత్రం తొడ మీదే కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఎత్తుకుపోతూ ఉంటే ఆవిడ రామా లక్ష్మణ అని మిమ్మల్నే తలుచుకుంటోంది. ఇప్పుడు అర్థమవుతోంది, మీ నామములను తలుచుకుంది కనుక ఆమె బహుశా సీత అయి ఉండొచ్చు. ఆవిడ మమ్మల్ని చూచింది, కొన్ని నగలు చీరచెంగు చింపి మూటగట్టి ఈ పర్వతం మీద వేసింది. వాటిని మా హనుమంతుడే పట్టుకున్నాడు పగిలిపోకుండా, వాటిని జాగ్రత్త చేశాం, ఆ నగలు చూడండి అని సుగ్రీవుడు ఆజ్ఞాపించగా హనుమంతుడు నగలు పట్టుకొచ్చి రాముని ముందు పెట్టాడు. రాముడికి సీతని తలుచుకుంటే కన్నీళ్ళు వచ్చాయి. ఆ మూట చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగి చూడలేకపోయాడు. పాపం దుఃఖంతో ఉన్నాడు కదా. అందుకని లక్ష్మణ, ఈ నగలు మీ వదిని గారి అవునో కాదో నువ్వే చూడు. దుఃఖం వల్ల కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి. కంటి నిండా నీళ్లు ఉండడం వల్ల నాకు మసకలు ఇచ్చాయి. మన కళ్ళలో నీళ్లు తిరిగితే ఏం చూడలేం కదా. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి అదే ప్రమాదం. ఏ కారణం చేతైనా కళ్ళలో సుళ్ళు తిరిగి నీళ్లు వచ్చాయంటే ఏమీ కనబడదు. పాపం రాముడు ఇప్పుడు అదే సీతా దుఃఖంతో సీతావియోగంతో కుంగిపోయి ఉండడం వల్ల బాష్పాలు వచ్చి ఈ కన్నీటితో కళ్ళు కనిపించటం లేదు, మసగ్గా ఉంది, పైగా దుఃఖంతో ఉన్నాను, ఇవి సీత వవునో కాదో నువ్వే చూడు అన్నాడు. వెంటనే లక్ష్మణుడు చూసి, మిగతావన్నీ ఎలా ఉన్నా నేను మాత్రం ఇవి సీతవే అని చెప్పేస్తాను ఒక జతని బట్టి అన్నాడు ఆయన. చాలా అందమైన శ్లోకం చెప్పారండి వాల్మీకి. అసలు మహాత్ముల లక్షణం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో తెలుస్తుందన్నమాట. నాగం జానామి కేయూరే, నాగం జానామి కొండలే, నూపురేత్వభిజానామి నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య, ఈ నగలలో చెవులకు పెట్టుకునే దుద్దులు ఉన్నాయి కుండలాలు, భుజములకు పెట్టుకునే కీర్తులున్నాయి. ఇక్కడ వంకీలోని పెట్టుకుంటారు ఆడవాళ్ళు భుజకీర్తులు. అవి అడవికి వెళ్ళినా విడిచిపెట్టకుండా వెళ్ళాలి, అవి సౌభాగ్య చిహ్నాలు గనక. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కేయూరాలు అంటే భుజకీర్తులు నేను ఎరగను, అవి సీతవవునో కాదో నాకు తెలియదు. చెవులుకున్న దుద్దులు కూడా సీతవవునో కాదో నేను కనిపెట్టలేను. ఎందుకంటే అసలు రామలక్ష్మణులలో లక్ష్మణుడికి వదిలిగారి మీద ఉన్న విపరీత భక్తి వల్ల, పరమప్రేమ వల్ల, అమ్మగా భావించడం వల్ల ముఖం కూడా చూడలేదు ఆయన. వదిలిగారిని తేరిపార చూడలేదు. ఏమో దుర్బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. అమ్మ ఆవిడికి పాద నమస్కారమే చెయ్యాలి. అందువల్ల నేను ముఖాన్ని తేరిపార చూడలేదు గనక చెవులుకున్న కుండలాలు ఎరగను, భుజములకున్న వంకీలు చూడలేదు, కాళ్లకున్న నూపురములు మాత్రం ఇవి సీతవే, ఇవి సీతవే. ఎందుకని అంటే నిత్యం పాదాభివందనాత్. గొప్ప మాట కదా. నేను రోజు పొద్దుటే మా అమ్మకి సీతాదేవికి నమస్కారం చేస్తాను. నమస్కారం చేసినప్పుడు కాళ్ళకి ఏమి కనబడతాయి? కాళ్లకున్న నూపురములు, పట్టీలు కనపడతాయి. ఆ పట్టీలని బట్టి నేను ఇవి సీతవే అని చెప్పేస్తున్నాను. రోజు చూసే పట్టీలు ఇవి. నీ పెళ్ళైనప్పటి నుంచి సీతకు రోజు దండం పెడుతూనే ఉన్నాను. ఆవిడ కాళ్ళకి ఇవే పట్టీలు ఉన్నాయి, ఆవిడేం మార్చలేదు. ఏడాదికోసారి ఆఫరింగ్స్లో ఈ నగలేం మార్చలేదు. నిత్యం పాదాభివందనం చేయటం వల్ల ఈ నగలు సీతామాతవే కాబట్టి, ఈ నగలు సీతవి కాబట్టి ఆ వెళ్ళింది సీతే, ఎత్తుకుపోయినవాడు రావణాసురుడు, సీతనే ఎత్తుకుపోయాడని అర్థమైపోయింది అన్నాడు. అంటే వదినని అలా చూడాలి. ఏమి ధర్మం, ఏమి నీతి! వదిని గారిని పెళ్లి చేసుకుని ఆవిడతో కాపురం పెట్టే నీచాతి నీచులైనటువంటి వాళ్ళు ఇలాంటి విని, ఓహో వదినంటే తల్లి, రామాయణ ధర్మం ఏమిటంటే కన్న తల్లిని ఎలా చూస్తున్నావో అన్నగారి భార్యను అలాగే చూడు. అన్నగారి భార్య మనకంటే చిన్నదైనప్పటికీ ఆవిడ వదిన గనక తల్లితో సమానం గనక తల్లికి నమస్కరించవలసిందే. ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ఒకే వయసు వాళ్ళు, కేవలం గడియలు తేడా, నక్షత్రం తేడా తప్ప ఇంకేం లేదు, అంతే కదా. రాముడు పునర్వసి, పునర్వసు ఈయన పుష్యమి. అయితేనే కేవలం కొంచెం తేడా వచ్చిన ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు కాబట్టి కొద్ది తేడా వచ్చినప్పటికీ, నక్షత్రం తేడా అంటే రోజులే తేడా, రాముడు అంతటి వాడే ఈయన. సీతాదేవి నిజంగా చాలా చిన్నది, అందరూ అనుకున్నట్టుగా రాముడి కంటే సీత ఏమీ పెద్దది కాదు. కానీ సీత రాముడి భార్య అంటే రాముడి భార్య వదిన గారు తల్లితో సమానం, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ అని మనుస్మృతిలో వైవస్వతుడు చెప్పాడు. అందువల్ల జ్యేష్ఠభ్రాత తండ్రి గనక, తండ్రి భార్య తల్లి గనక, తల్లికి నమస్కారం చేయవలసిందే. ఇది మనకి రామాయణం చెప్పింది. అటువంటి వదిన గారిని కామపూరిత దృక్కుతో చూసేవాడి కళ్ళు ఏమైపోతాయి ఒకసారి ఆలోచించండి. గొప్ప అద్భుతమైన నిత్యపారాయణ శ్లోకం అని చెప్పారు దీనిని. దీనిని గురించి ఆది శంకరాచార్యుల వారు రామాయణాన్ని గురించి చాలా చోట్ల వ్యాఖ్యానం చేసి నిత్యము చదవలసిన కొన్ని శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి. అందులో లక్ష్మణుడు చెప్పిన ఈ శ్లోకం గొప్పది. దీని ద్వారా వదినను ఎలా చూడాలో తెలుస్తుంది. కొట్టడాలు, తిట్టడాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు చెయ్యకూడదు. వాళ్ళు కూడా అలా చూడాలి. వదిన గారికి వీడు దండం పెట్టాడు కదా అని వాళ్ళు కూడా సీతలా ప్రవర్తించాలి. ఇద్దరూ పరస్పరం అలా ఉంటే అప్పుడు లోకంలో ఇన్ని కోర్టులు ఉండవు, ఇన్ని కొట్లాటలు ఉండవు, జగత్తంతా ప్రేమమయమైపోతుంది, సోదర ప్రేమతో నిండుతుంది. ఇంకో రహస్యం చెప్పనా ఇక్కడ? ఈ మాట అన్నది సుగ్రీవుడు ఎదురుగా. సుగ్రీవుడు వాలి కొట్టుకు తెచ్చిపోతున్నారు అన్నదమ్ములు. ఒకళ్ళ భార్యలు ఒకళ్ళు తీసేసుకున్నవాళ్ళు. వాళ్ళ దగ్గర హనుమంతుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో, నేను మా అమ్మకి రోజూ నమస్కారం చేస్తాను, దానివల్ల ఇవి సీతాదేవి కాలి పట్టాలని గుర్తుపెట్టాను, నేను నిత్యం పాదాభివందనమే చేస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు అర్థమైపోయింది సీతాదేవిని రావణుడు అపహరించాడని. దాంతో రాముడు కాసేపు దుఃఖించాడు. వెంటనే సుగ్రీవుడు, మహాత్మా నువ్వు ధైర్యంలో హిమవంతుడివి, ఎట్టి పరిస్థితుల్లో దుఃఖించద్దు, నీ భార్య ఎక్కడున్నా ఆమెను వెదకి నీకు అప్పగించే బాధ్యత నాది, ఆవిడ ఎక్కడుందో ముందు వెతికిస్తాను. కానీ ఒకటే ఒక దుఃఖం, ప్రస్తుతం నా చేతిలో పరివారం లేదు, రాజ్యం లేదు అనగానే వెంటనే హనుమంతుడు చాలా గొప్పవాడు కదా, అక్కడ జమ్మి చెట్టు ఉంది, ఆ జమ్మి కర్రలు రెండు పట్టుకొచ్చి ఆ కాష్టంతో బాగా అగ్ని ప్రజ్వరిల్ల చేసి మీ ఇద్దరు స్నేహితులవ్వండి అగ్నిసాక్షిగా. ఈ రామచంద్ర ప్రభువు సీతాన్వేషణకి సుగ్రీవుడు సహకారం తీసుకుంటాడు, సుగ్రీవుడికి రాముడు సహకరిస్తాడు అని అగ్ని ప్రజ్వలన చేశాడు. అగ్ని ప్రజ్వలనకి ముందే రాముడు మాటిచ్చాడు, నాయనా మీ ఇద్దరికీ అన్నదమ్ములకి మధ్యలో ఉన్న యుద్ధానికి కారణమేమిటో చెప్పు. కారణం తెలుసుకుంటే, వైరానికి గల మూల కారణమేమిటో తెలుసుకుంటే అప్పుడు నేను ఏది సదుపయోగమో చేస్తాను. ఈ ఉపయోగం అనే మాట, సదుపాయం అనే మాట చాలా గొప్ప మాట. రాముడు ఆచితూచి మాట్లాడతాడు. సుగ్రీవుడికి వాలికి ఇద్దరికి మధ్యలో ఎందుకు తగాదా వచ్చిందో ప్రస్తుతానికి రాముడికి తెలియదు, మానవుడిగా ఉన్నాడు గనక. నిజంగా సుగ్రీవుడి తప్పు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేం చేస్తాడైనా? వాలిని పిలిచి, తమ్ముడు కదా మీ ఇద్దరికి మధ్యలో యుద్ధం ఎందుకు అని సఖ్యం వచ్చేలా చేస్తాడు. అలా కాకుండా వాలిదే అపరాధం అని తెలిస్తే అప్పుడు చంపుతాడు. అందుకే తొందరపడి ముందే చంపేస్తాను వాలిని అనలేదు. మీ ఇద్దరికి యుద్ధం రావడానికి గల మూల కారణమేమిటో నీవు చెప్పినట్టయితే ఏది మంచి ఉపాయమో అది ఆలోచిస్తాననగానే అప్పుడు సుగ్రీవుడు ఉన్నదొన్నట్టుగా రాముడితో చెప్పాడు. వృక్షరథుడు మా తండ్రి చాలా ఉత్తముడు, ఆయన ఆయనకి ఇద్దరు కొడుకులం, వాలి సుగ్రీవులం. మనం ఈ కథంతా క్లుప్తంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే హనుమంతుడి లీలలు ప్రధానం గనక ఇందులో, కానీ ఇది తెలియకపోతే అది తెలియదు గనక క్లుప్తంగా దీన్ని ముట్టుకోవాలి, స్పృశించాలన్నమాట క్వాచిత్కంగా. ఒకప్పుడు మా తండ్రి శరీరాన్ని విడిచిపెడుతూ మా వాలి అంటే ఎక్కువ అభిమానం గనక అతన్ని రాజులు చేశాడు, నన్ను యువరాజులు చేశాడు, కాలధర్మం పొందాడు ఆయన. నేను మా నాన్నగారిని ఎలా పూజించానో మా అన్నయ్యను అలా పూజించాను. మా అన్నయ్య కూడా నన్ను అంత ప్రేమగా చూశాడు. నా భార్య రుమ, అతని భార్య తార, మేము చాలా ఐకమత్యంతో ఉండేవాళ్ళం. ఇలా ఉండగా ఒకనాడు అనుకోకుండా మాయావి అని ఒక రాక్షసుడితో మాకు తగాదా మొదలయ్యింది. ఈ మాయావి అనేవాడికి వాలికి ఇద్దరికి మధ్యలో ఒక స్త్రీ వల్ల వివాదం వచ్చింది. ఎక్కడొచ్చిన ఆడగొడవే. మాయావి ఒక స్త్రీని ప్రేమించాడు, ఆ స్త్రీ వాలిని ప్రేమించింది, వాలిని ఆవిడ వరించటం వల్ల వాలి ఆవిడని తెచ్చుకున్నాడు తనతో పాటు తన నగరానికి. దానితో మాయావికి కోపం వచ్చింది. వాడు దుందుభి అనే ఒకనొక రాక్షసుడికి సోదరుడు, మహావీరుడు, బలవంతుడు, రకరకాల మాయలతో తిరుగుతాడు. వాడు ఒకనాడు అర్ధరాత్రి వేళ వాలి హాయిగా అంతఃపురంలో గాఢంగా నిద్రపోతున్న సమయంలో సింహద్వారం దగ్గరకు వచ్చి, ఓరి వాలి ఎక్కడో లోపల నిద్రపోతున్నట్టున్నావు, రారా నాతో యుద్ధానికి రారా, నీ అంతం చూస్తాను, ఆ స్త్రీని పట్టుకుపోతానని బాగా అరిచాడు, యుద్ధానికి పిలిచాడు, సవాలు చేశాడు. దానితో వాలికి కోపం వచ్చింది. అర్ధరాత్రి వాళ్ళ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. నేను అప్పటికీ, అన్నయ్య రాత్రిపూట ఆ మూర్ఖుడు ఎవడో వచ్చి పిలిస్తే వెళ్ళడం ఎందుకు, వద్దు రేపు వెడదామంటే వినిపించుకోకుండా పళ్ళు పటపట కొరుగుతూ మా అన్నగారు నగరద్వారం నుంచి బయటకు వచ్చాడు. నాకు మా అన్నయ్య మీద ప్రేమ గనక అన్నయ్యని నేను కూడా అనుసరించాను, మేమిద్దరం బయటకు వచ్చాం. మహావీరులమైన మమ్మల్ని చూడడంతో మాయావి వణికిపోయి పారిపోవడం మొదలెట్టాడు. మా అన్నయ్య తరుముకుంటూ వెళ్ళాడు, నేను కూడా వెళ్ళా. వాడు పరుగు పరుగును వచ్చి ఒకనొక చోట ఒక కొండ గుహ దగ్గర, ఆ కొండ గుహ అంతా గడ్డితో ఆవరింపబడి ఉంది. ఆ గడ్డి తొలగించుకుని బిలంలో దూరిపోయాడు. అప్పుడు మా అన్నయ్య బిలంలోకి వెడుతూ ఉంటే, అన్నయ్య ఎందుకు వచ్చింది, వాడు పారిపోయాడు కదా వద్దంటూ ఉంటే, వినిపించుకోకుండా మా అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు నేను లోపల కడతానన్నాడు. నేనన్నాను, అన్నయ్య నువ్వు ఒక్కడివి వెళ్ళడం ప్రమాదం, నేను కూడా వస్తానంటే నా మీద ఒట్టు అని ఒట్టు వేయించుకుని నేను లోపలికి వెడతాను. నువ్వు లోపలికి వచ్చావనుకో, బయట ఏం జరిగిందో లోపల ఏం జరిగిందో మన వాళ్ళకి తెలియదు, నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు అని కాపలా పెట్టి సుగ్రీవుని ఒట్టే ఎంచుకుని ఇతడు లోపలికి వెళ్ళాడు. ఏడాది గడిచిపోయింది, అన్నగారు రాడు. దాంతో సుగ్రీవుడి కంగారు వచ్చింది. ఈలోపు ఒక సంవత్సర కాలం గడిచాక కొండ గుహలో నుంచి భీకరమైన రాక్షసుల యొక్క అరుపులు వినపడ్డాయి. వాలి ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వినపడ్డాయి పాపం ఇతరికి. దానికి తోడు లోపల నుంచి రక్తం వచ్చింది గుహలో నుంచి. ఆ రక్తం నురగలు గక్కుంటూ వచ్చింది. అయిపోయాడు మా అన్నయ్య, ఈ మాయావి మోసగాడు లోపలికి తీసుకుపోయి తన పరివారంతో కృత్రిమ యుద్ధంలో చంపి ఉంటాడని భయపడి, మళ్ళీ ఈ రాక్షసులు బయటకు వస్తే మా వానరులకు ఎక్కడ ఇబ్బందోనని నేను పెద్ద బండరాయి పట్టుకొచ్చి ఆ కొండ గుహకు అడ్డంగా పెట్టాను. కొండ గుహ ఏమో కొంచెం పల్లంలో ఉంది, అందుకని రాయి దొల్లించేశాడు అతను తేలిగ్గా. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే, రాయితో బిలం మొత్తం కప్పాడు. ఆ బిలం నుంచి బయటికి రావాలంటే కొంచెం ఎత్తులోకి రావాలి, దొల్లించడం తేలిక, వెనక్కి లాగాలంటే రాయి కష్టం. అదనమాట వాలికి కష్టం అనిపించడానికి మూల కారణం. మొత్తం మీద కొండ బిలాన్ని రాయితో కప్పి నేను తిరిగి ఇంటికి వచ్చాను. మంత్రులు ఏమయ్యాడు అన్నగారని అడిగారు. దుఃఖంతో ముందు చెప్పపోయినా క్రమంగా తప్పక చెప్పాను. దాంతో మంత్రులంతా, అన్నగారు లేరు కదా, అన్నగారు లేనప్పుడు రాజ్యం మరొకరి పాలవ్వడం ఎందుకు, నువ్వు తమ్ముడివి, అన్న బదులు నువ్వే రాజ్యపాలన చెయ్యని బలాత్కారంగా ఈ రాజ్యం నాకు అంటగట్టారు, ఈ కిష్కింధా సామ్రాజ్యాన్ని. దాన్ని కొద్ది రోజులు పరిపాలించాను. ఈలోపక్కడ మాయావిని చంపిన మా అన్న పరాక్రమవంతుడు బండరాయిని పగలగొట్టుకుని బయటకు వచ్చాడు. అన్నను చూడగానే నేను ఆనందంతో కాళ్ళ మీద పడ్డా, అయినా వాడు వినిపించుకోలేదు తన్ని. మంత్రుల్ని పిలిచి, మంత్రులారా, వీడు పరమ క్రూరుడు, మోసగాడు, నన్ను అన్యాయం చేశాడు, నాతో పాటు కూడా వచ్చి ఈ మోసగాడు ఒక సంవత్సరం వరకు బయట ఉండరా, నేను లోపలికి వెడతానంటే నేను లోపలికి వెళ్ళగానే కొండ బిలాన్ని బండరాయితో మూసేశాడు, మీకు జరిగింది చెబుతా వినండి అని వాళ్ళందరూ వింటూ ఉండగా చెప్పాడు. వాలి మాయావిని వెతుక్కుంటూ బిలంలో చాలా దూరం వెళ్ళాడు. ఎక్కడా కనపడలేదటి వాళ్ళు. అది లోపల ఎన్నో సొరంగాలు, ఎన్నో మార్గాలు, సంవత్సర కాలం పట్టింది మాయావిని పట్టుకోవడానికి. నాకు ఈ సంవత్సరం అంతా తిరుగుతూనే ఉన్నాను. మీరు ఒక్కటి ఆలోచించండి, సంవత్సర కాలం లోపల తిండి తెప్పలేకుండా తిరగలిగట్టేవాడు, మధ్య మధ్యలో గడ్డి పరకలు మాత్రమే మేమేస్తూ. దాన్ని బట్టి వాలి ఎంత పరాక్రమవంతుడు. సంవత్సరం పాటు మొండిగా తిరుగుతూనే ఉన్నాడు ఆ చీకటి గుహల్లో. సంవత్సరం తర్వాత వాళ్ళు దొరికారు. వాడి వెనక చాలామంది పరివారం భటులు ఉన్నారు. అంతమందితో ఒక్కడు ఘోర యుద్ధం చేసి ఒక్కొక్కడిని విరిచి వెన్ను చంపి అవతల పారేశాడు. ఆఖరిని మాయావిని కూడా చంపాడు. ఆ సమయంలో నెత్తురంతా కొండ గుహలో నుంచి బయటకు వచ్చింది. నేను వాడిని చంపి ఎక్కడి నుంచి బయటికి వెళదామా అని చూస్తే కొండ గుహలోంచి బయటకు వచ్చి ఏ ద్వారం కనపడదు, అంతా కటిక చీకటి. చివరికి నేను వచ్చిన మార్గాన్ని అతి కష్టం మీద పట్టుకుని ఆ బిలం దగ్గరకు వచ్చా. బిలం అంతా బండరాతితో కప్పబడి ఉంది. ఒరే సుగ్రీవా, సుగ్రీవా అని గొంతు చించుగా అరిచాను. కానీ ఈ దుర్మార్గుడు పలకలేదు. నన్ను లోపల పెట్టి తలుపు మూసేసి హాయిగా రాజ్య పరిపాలనకి వచ్చి ఇక్కడ కూర్చునున్నాడు నెత్తి మీద కిరీటం పెట్టుకుని. నేను నా బలమంతా ఉపయోగించి పిడికిళ్లతో కొట్టి కొట్టి ఆ బండరాత్రిని ముక్కలు చేసి అతి కష్టం మీద బయటపడ్డాను. ఇప్పుడు చెప్పండి, వీడు భ్రాతృద్రోహి అన్నాడు. లేదన్నయ్య, నేను నిజంగా అంత ద్రోహిని కాదు. నువ్వు రావడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నానో నీకు తెలియదు అని జరిగింది పాపం ఆయన చెప్పాడు. నువ్వు చచ్చిపోయావేమో, ఆ రక్తం నీదేమో అని అనుకుని కంగారు పడి రాక్షసులు బయటికి రాకుండా ఉండడం కోసం కొండ బిలాన్ని బండరాతితో మూసాను తప్ప నాకే వ్యామోహం లేదన్న. అయినా కాలప్రభావంతో మా అన్న వినిపించుకోకుండా చితక్కొట్టి కనిపిస్తే తంతానన్నాడు. దాంతో పారిపోయాను. ఇదిగో నా వెంట ఈ నలుగురు వచ్చారు మంత్రులు. మళ్ళీ మళ్ళీ కోపంతో నేను కనిపించినప్పుడల్లా చంపడానికి వచ్చేవాడు. నేను భూమండలం అంతా తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం అనే తేడా లేకుండా తిరిగి తిరిగి భ్రమించి పరిగెత్తి చిట్ట చివరికి ఈ ఋష్యమోక పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడ మకాం పెట్టాను. ఒకప్పుడు మతంగ మహర్షి ఇక్కడ తపస్సు చేసేవాడు. మన్న దుందుభి అనే ఒక భయంకర రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ దుందుభి మాయావికి అన్నగారు. వాడు సామాన్యుడు కాదు, పరాక్రమవంతుల్లో కల్లా పరాక్రమవంతుడు. ఓసారి వాడు సముద్రుడి దగ్గరికి వెళ్ళాట, పెద్ద దున్నపోతు రూపం ధరించి. సుఘోరం మహిషం రూపమాస్థాయ, ఘోరమైన దున్నపోతు రూపం ధరించి సముద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓయి సముద్ర, నువ్వు చాలా గొప్పవాడివిట, వీరుడివిట, నాతో యుద్ధానికి వస్తావా అన్నాడు. సముద్రుడు కంగారు పడి ఒక పురుష రూపం ధరించి, నువ్వు చాలా వీరుడివి, నీతో యుద్ధం నేనెక్కడ చేస్తాను, నేను సముద్రుణ్ణి గనక మనిషి రూపంతో యుద్ధం చేయడం ధర్మం కాదు, నీతో యుద్ధం చేసి నిన్ను మెప్పించాలంటే హిమవంతుడు ఒక్కడే వీరుడు, ఆయన దగ్గరికి పో అన్నాడు. వీడు హిమాలయ పర్వతాలకు వచ్చి తన కొమ్ములతో కొండల్ని విరగొట్టి, ఏ హిమవంతుడా, బస్తీ మేసవాళ్ళు రా అన్నాడు. దాంతో హిమవంతుడు అన్నాడు, నేను తపస్సు చేసుకునే ఋషులకి ఆశ్రయమిచ్చే కొండని, యుద్ధం చేసేవాడిని కాదు, ప్రశాంతంగా ఉన్న ఈ కొండల్ని చెట్లు ఎందుకు పాడు చేస్తావు, నీ కొవ్వు దిగాలంటే నీలో ఉన్న పరాక్రమం అంతా నేలపాలవ్వాలంటే నీకు యుద్ధభిక్ష పెట్టేవాడు ఒక్కడే వృక్షరజు పుత్రుడు, కిష్కింధని పరిపాలిస్తున్నాడు వాలి అనే ఒక మహావీరుడు ఉన్నాడు, అతడే నీ కొవ్వు అరిగేలా చేస్తాడు. చాలా గొప్ప మాట మాట్లాడతాడు నిర్వచనోత్తర రామాయణంలో, అద్దిర నీ క్రొవ్వు అరుగదే అని అంటాడు తిక్కనగారు. నీ కొవ్వు గనక తగ్గలేదనుకుంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చెయ్యి. అచ్చ తెలుగు పదం, బహుశా తిక్కన గారికి చాలా ఇష్టం. రెండుసార్లు భారతంలో కూడా విరాట పర్వంలో ఉత్తర కుమారుడు అర్జునుణ్ణి, నీ క్రొవ్వరుగదే అని తలపడుము, నువ్వు వెళ్ళా కౌరవులతో యుద్ధం చెయ్యి అంటాడు. ఇప్పుడు అదే మాట నిర్వచనోత్తర రామాయణంలో మళ్ళీ చాలా అందంగా అంటాడండి ఆయన. మొత్తం మీద నాయన, నీతో యుద్ధం చేసి నిన్ను చావుగొట్టగలిగేవాడు కేవలం వాలి మాత్రమే, అతనితో యుద్ధం చెయ్యి. నా అలాంటి సాధువులతో యుద్ధానికి వస్తే ఉపయోగం ఉంది, పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఉపన్యాసం చెబుతారు, దాన్ని యుద్ధం ఎందుకు చేస్తారు, యుద్ధం చేయాలంటే దానికి వేరే వాళ్ళు ఉంటారు, వెళ్ళిరా నాయన అన్నాడు. వెంటనే వీడు అప్పటికప్పుడు బయలుదేరి దుందుభి కిష్కింధ దగ్గరకు వచ్చి అర్ధరాత్రి వేళ ఓయి వాలి రా అని కొమ్ములతోటి ఢామ్ ఢామ్ అనే కోట ప్రాకారాలు పగడగొట్టి తలుపులు కుమ్మి అరిచాడు. తన భార్యల్ని వెంట పెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు వాలి. అప్పుడు దుందుభి అన్నాడు, వాలి రాత్రిపూట స్త్రీలోలుడివై ఉన్నట్టున్నావు, పైగా మద్యపానం కూడా చేసినట్టున్నావు, నేను వీరుణ్ణి, తాగిన వాణ్ణి, స్త్రీల మధ్యలో ఉన్న వాళ్ళని, ఆయుధం లేని వాళ్ళని చంపలం, నువ్వు ఈ రాత్రి అంతా హాయిగా భోగాలు అనుభవించు, పొద్దుటే స్నానం చేసి అప్పుడు రా యుద్ధానికి, నీ సంగతి ఏమిటో చూస్తాను, ఇది ఆఖరి రోజు నీకు స్త్రీ సంభోగానికి పో అన్నట్ట. అనగానే పకపకనవి, నువ్వు నాకు గడువు ఇవ్వక్కర్లేదురా, నువ్విచ్చే గడువులోపు నీ గడువు సంగతి నేను చూస్తాను, స్త్రీల మధ్యలో ఉన్నానంటున్నావుగా ఈ స్త్రీలను పంపించేస్తున్నాను, మద్యపానం చేశానంటున్నావుగా యుద్ధానికి వెళ్లే ముందు వీరరసం తాగినట్టు అనుకో అని మహావీరుడు క్షణకాలం వాడితో ఘోర యుద్ధం చేసి చితక్కొట్టేసి కొమ్ములు విరిచి గిట్టల్ని పొడిచి తోకని పీకి ఆ తర్వాత వాడు చచ్చిపోయాక వాడి శరీరాన్ని గిరగిరగిరగరా తిప్పి విసిరి అవతల బారేశాడు. అతడి కళేవరం ఇదిగో మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఈ ఋష్యమోక పర్వతం మీద పడింది. ఆ సమయంలో అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు మతంగ మహర్షి, అతని మీద ఈ రక్తపు చిందింది, అర్ఘ్యజలంలో రక్తం బొట్లు పడ్డాయి. దాంతో అతనికి ఆగ్రహం కలిగింది, ఓరి వాలి, రాక్షసుణ్ణి చంపడం ధర్మమే, కానీ కొవ్వెక్కి ఆ శరీరాన్ని నా ఆశ్రమం దగ్గర విసిరి పారేస్తావా, ఆ రక్తం నా శరీరం మీద నా అర్ఘ్యజలంలోనూ పడింది, కాబట్టి ఇదే నీకు శాపం, ఈ రోజు నుంచి నువ్వు ఈ కొండ చుట్టూతా ఒక యోజనంలోపు ఎక్కడగడుగు పెట్టినా, కొండ ఎక్కక్కర్లేదట, చుట్టూ యోజనంలోపు ఎక్కడగడుగు పెట్టినా నువ్వు తల పగిలి చచ్చిపోతావు. దాంతోపాటు ఒక రోజు గడువు ఇస్తున్నాను నీ అనుచరులకి, నీ అనుచరులంతా ఈ ప్రదేశం వదిలిపెట్టాలి, నీకు మంత్రులు, నీకు భటులు, నీకు ఇష్టులైన వాళ్ళు కూడా ఇక్కడ అడుగు పెడితే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు 24 గంటలు గడిచేలోపు వెళ్ళిపోవలసిందే అన్నాడు. ఇది తర్వాత వాలికి తెలిసి మహాత్ముడు మతంగుణ్ణి బతిమాలాడు, ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాపాన్ని వెనక్కి తీసుకొని అన్నాడు. అప్పటి నుంచి వాలి అనుచరులు ఇక్కడికి రారు, అందుకే నేను నిశ్చింతగా ఇక్కడున్నాను, వాలి రాలేకపోయినా వాళ్ళతో పంపి చంపచ్చుగా, ఎందుకు రాలేరంటే వాలికి అనుయాయులైన వారెవరూ అక్కడికి అడుగు పెట్టలేరు. ఇక్కడుంది గొప్ప చమత్కారం అనమాట, ఒక్క వాలే కాదట, వాలి ఇష్టులు కూడా అడుగు పెట్టలేరు. అందుకే సుఖంగా ఉన్నాను. రామా, ఇది జరిగింది, ఇందులో ఏమి అసత్యం లేదనగానే, నాయనా నాకు తెలుసు, నిన్ను చూడగానే నీ తత్వం గ్రహించాను, నువ్వు అసత్యవాడవు, ఇదే నీకు అభయం ఇస్తున్నాను. నా బాణం సామాన్యమైనది కాదు, సురాసురులను కూడా జయించే అపూర్వమైన బాణం నా దగ్గర ఉన్నది. ఈ రామబాణంతో వాలిని వధిస్తాను, మాట ఇస్తున్నాను, వాణ్ణి వధించి అతని సామ్రాజ్యం నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే ఏం చేశాడు హనుమంతుడు, అగ్నిని బాగా ప్రజ్వలన చేశాడు. ఇద్దరు చేతులు పుచ్చుకుని చుట్టూ తిరిగారు. చిత్రం చెప్పమంటారా, ఈ ఇద్దరు కలిసి ఈ రోజు నుంచి మనం మనస వాచ కర్మణ మిత్రులం, నీ కష్ట సుఖాలు నావి, నా కష్ట సుఖాలు నీవి అని పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు. సీతని వెతికి తీసుకొస్తానన్నాడు సుగ్రీవుడు, వాలిని సంహరించి కిష్కింధా సామ్రాజ్యం సుగ్రీవుడికి ఇస్తానన్నాడు రాముడు. అదే సమయంలో ముగ్గురికి కళ్ళు ఎదురయ్యట, ఆ ముగ్గురికి ఎడమ కళ్ళే ఎదురయ్యి. ఎంత గొప్ప మాట అది, ఒక ముగ్గురికి రాముడు సుగ్రీవుడు మైత్రి చేసుకుంటున్న సమయంలో ఎడమ కన్నులు ఎదురాయి. సీతా కపీంద్ర క్షణదాచరాణం, సీతా కపీంద్ర క్షణదాచరాణం. ఆ ముగ్గురు ఎవరు, ఒకరు సీత, రెండవడు కపీంద్రుడు, మూడవవాడు క్షణదాచరుడు. అనగా సీత అంటే మీకు అర్థమయ్యింది, కపీంద్రుడు అంటే వాలి, అప్పటికి వాలే వానరులకు రాజు. మూడవవాడు క్షణదాచరుడు అంటే రాక్షస నాయకుడు అంటే రావణాసురుడు. సీతాదేవికి, వాలికి, రావణుడికి, ముగ్గురికి ఎడవకన్ను ఎదిరింది. ఎడవకన్ను ఆడవాళ్ళకి ఎదిరితే లాభం ఏమిటి అంటే తొందరలో అనుకున్న పనులు అవుతాయి. ఆడవాళ్ళకి ఎడమ ఎదిరితే మంచిది, గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళకి కుడికన్ను ఎదరాలి, అది శుభం. దీనికి వ్యతిరేకంగా జరిగిందంటే మగవాళ్ళకి ఎడవకన్ను, ఆడవాళ్ళకి కుడికన్ను ఎదిరితే అపశకునం, చాలా ప్రమాదం. ఇప్పుడు ఇక్కడ సీతాదేవికి, వాలికి, రావణునికి, ముగ్గురికి ఎడమకళ్ళు ఎదిరే. రాజీవకే మజ్వలనోపమాని, ముగ్గురి కళ్ళు ఎలా ఉన్నాయో కూడా చెప్పారు. అమ్మవారి కళ్ళు, సీతామాత కళ్ళు రాజీవ నేత్రములు, తామర పువ్వుల్లో ఉన్నాయి. ఆవిడ పద్మపత్ర నేత్ర. కపీంద్రుడు వాలి కళ్ళు హేమ, బంగారం రంగులో ఉన్నాయి వాడి కళ్ళు. రావణాసురుడి కళ్ళు జ్వలనోపమాని, అగ్నిలా ఎర్రగా ఉన్నాయి, తెగ తాగేసి కామంతో కోపంతో ఉంటాడు, దాంతో వాడి కళ్ళు ఎప్పుడు ఎర్రబడి ఉంటాయి. ఎంత అద్భుతమైన కవిత్వం. తామర పువ్వుల్లో ఉన్న సీత కళ్ళు, బంగారం రంగులో ఉన్న వాలి కళ్ళు, అగ్నిలా ఎర్రగా ఉన్న రావణాసురుడి కళ్ళు, ఈ ముగ్గురికి కూడా ఎడమ వేపున్న కళ్ళు అంటే ఎడమ నేత్రాలు వామనేత్రాలు ఒకేసారి సుగ్రీవుడు రాముడు మిత్రులుగా ప్రతిజ్ఞ చేయగానే అదిరాయి. సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సమం స్ఫురంతి. ఇంతకుమించి ఏం చెప్పడు ఆయన, అందమైన శ్లోకం అన్నారు కదా, దానివల్ల మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకోవలసిన తాత్పర్యం తెలుసుకోవలసిన శ్లోకం ఇది. రామ సుగ్రీవులు స్నేహం చేసుకున్నారు, ఆ సమయంలో ఎడమ కళ్ళు సీత రావణ కపీంద్రులకు ఎదిరాయి. అందులో సీత కన్ను తామర పువ్వు లాంటిది, వాలి కన్ను బంగారం రంగు, రావణుని కన్ను అగ్నిలా ఎర్రగా ఉన్నది. ఆ మూడు ఎడవకళ్ళే, ముగ్గురికి ఎడవకళ్ళే ఎదిరాయి. అనగా సీతకి శుభం కలగబోతోంది ఈ ఇద్దరి స్నేహం, వాలికి మరణం రాబోతున్నది, తర్వాత వాడికి కూడా శీఘ్రకాలంలో మరణమే రాబోతున్నది. మరణం వచ్చే ముందు ఎడమ కన్ను బాగా అదురుతుందట, గుడ్డు ఎగసి పడుతుంది అన్నారు. ఒక గవ్వ ఎగిరినట్టుగా ఎడమ కన్ను పదే పదే ఎగురుతోంది అంటే ఇక వాడు వీలునామా రాసుకోవడం మంచిది. అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, పైత్యం ఉన్నప్పుడు అదిరితే, బాగా పైత్యం చేసినప్పుడు వంకాయ కూర బయట బడ్డీ కొట్ల దగ్గర చెత్తో తిన్నప్పుడు పైత్యం చేస్తుంది చూసారా, అప్పుడు అదిరితే పట్టించుకోకండి. కొందరికి రోగం పుట్టినప్పటి నుంచి అస్తమాటు తలక ఇలా కదులుతూనే ఉంటుంది, కళ్ళు కదులుతూనే ఉంటాయి, అప్పుడు వాళ్ళకు కూడా ఫలించదు. ఆరోగ్యవంతులకి మాత్రమే ఈ శకున ప్రకరణం ఫలిస్తుంది అన్నారు. ఈ మహత్తర కార్యక్రమం జరగగానే దేవతలు కూడా పుష్పవర్షం కురిపించారు పైనుంచి. ఆ తరువాత చాలా అత్యద్భుతమైనటువంటి ఘట్టం, రామచంద్ర ప్రభు నువ్వు వాలిని చంపుతానంటున్నావు, నువ్వు చాలా గొప్పవాడివే, నీ ధనుస్సు నాకు నచ్చింది, నీ ఆకారం నచ్చింది, చేతులు నచ్చాయి కానీ అన్నాడు. ఇంత మైత్రి అయ్యాక సుగ్రీవుడికి కొంచెం అనుమానం, రాముడిని చూస్తే సంతోషం కలుగుతున్నా శత్రువుని తలుచుకోవడం వల్ల భీతి ఎక్కువగా ఉంది. ఒక్కొక్కప్పుడు ఎవడన్నా మనకి మాట ఇస్తాడనుకోండి ఈ పని చేస్తామని, ఆ పని అయ్యేదాకా నమ్మలేమట, ఎందుకంటే పని అంత గొప్పది కనుక. ఇప్పుడు రాముడికి అర్థమైంది ఇతడికి ఏదో కొంచెం అనుమానం ఉంది అని. ఇంతకీ నీ అనుమానం ఏమిటంటే, రామా సందేహం లేదు నీ మీద అనుమానం కాదు, కానీ నేను తిన్న దెబ్బలు అటువంటిది, వాలి బలం నీకు తెలియదు నాకు తెలుసు, ఓరి బాబోయ్ వాలి ఎటువంటి బలవంతుడు, రోజు నాలుగు సముద్రాల దగ్గరికి మహావేగంగా వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యమిచ్చి ఘడియలో తిరిగి వస్తాడు, అంతటి వీరుడు వాడు. ఏడు మద్ది చెట్లున్నాయి ఈ ఋష్యముఖ పర్వతం మీద, ఆ మద్ది చెట్లని ఏడింటిని ఒకేసారి తన చేతులతో పట్టుకుని ఇలా ఊపితే ఆకులు మొత్తం గలగల రాలిపోయేవిట కొమ్మలతో పాటుగా. ఏడు చెట్లను ఇలా పట్టుకోవాలంటే ఆ చేతులు ఎంత ఉండాలి, వాటిని ఇలా ఊపితే, ఆ ఊపితే కదలడానికి ఏమైనా మైక, దిక్కుమాల మైక్ కాబట్టి ముట్టుకున్నా ముట్టుకోపోయినా నేను కదిలితే అది కదిలిపోతుంది. కానీ అక్కడ మద్ది చెట్లు పాతుకుపోయి ఉన్న మహాబలమైన వృక్షాలవి, అటువంటి సప్త సాల వృక్షాలని వాడు పట్టుకుని ఇలా అనగానే మొత్తం ఆకులన్నీ గలగల కిందకి జలజల రాలిపోతాయి, అంతటి వీరుడు వాడు. అప్పుడప్పుడు బండరాళ్ళని బండరాళ్లతో కొట్టి పిండి చేస్తూ ఉంటాడు, ఏనుగుల్ని గుండ పిండి చేసేస్తూ ఉంటాడు వాడు. దుందుభి అనే ఒక రాక్షసుని చంపి విసిరేస్తే కొండ మీద పడిందని చెప్పాను కదా, వాడు వీపు మీద కొట్టిన దెబ్బలు అబ్బో ఎప్పటికి కూడా గుర్తున్నాయి నాకు అన్నాడు ఆయన. అప్పుడు రామచంద్రుడు, నాయన ఏమి చేస్తే నువ్వు నన్ను నమ్ముతావు, నేను వాలిని చంపగలను అని నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయమంటావు. చెప్పాను కదా, వాలి దుందుభిని చంపి ఈ కొండ మీదకి వేశాడు, అంతటి కళేవరాన్ని నేను కూడా